ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯ ನಮಃ, ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ, ಶ್ರೀ ಮಹಾಸರಸ್ವತ್ಯೇ ನಮಃ. ನಮಃ ಶಿವಾಭ್ಯಾಂ ನವಯೌವನಾಭ್ಯಾಂ ಪರಸ್ಪರ ಆಶ್ಲಿಷ್ಟ ವಪುರ್ಧರಾಭ್ಯಾಂ ನಗೇಂದ್ರಕನ್ಯಾ ವೃಷಕೇತನಾಭ್ಯಾಂ ನಮೋ ನಮಃ ಶಂಕರ ಪಾರ್ವತೀಭ್ಯಾಂ. భక్తి శ్రద్ధలతో ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకి నమస్కారం చేసుకుందాం. 24వ దివసంలో కడుగు పెట్టాం. 23 రోజులు గడిచిపోయింది కార్తీక మాసం. 24వ రోజులోకి అప్పుడు అడుగుపెట్టాం. ఈ పవిత్ర దివసం ప్రొద్దుటే లేచాక కాలకృత్యాదులు తీర్చుకొని భక్తి శ్రద్ధలతోటి స్నానం చేయటంతో ప్రారంభించుకుందాం. కార్తీక స్నానం ఎప్పుడు సూర్యోదయానికి ముందే చేయవలను అని పదే పదే చెబుతున్నాం కనుక వెళ్ళి కొత్తగా చెప్పక్కర్లేదు. మీ మీ భాగ్యాలను బట్టి, అవకాశాన్ని బట్టి నదీ తీరానికి కానీ లేదా సముద్ర తీరానికి కానీ కాలవ దగ్గరకు కానీ ఎక్కడికో చోటుకు వెళ్ళండి. ఏమీ లేకపోతే ఇంట్లోనే భక్తి శ్రద్ధలతో స్నానం చేయండి. ముందుగా సంకల్పం చెప్పుకోండి. ఆ సంకల్పం చెప్పుకోవడానికి ముందు గణేశ నామాలు చదువుకోండి. ఈ 24వ రోజున గణేశ నామాలని వీలున్నంత వరకు కంఠస్థం ఉన్నవాళ్ళైతే చెప్పుకోండి, లేని పక్షంలో వినండి. అది కుదరకపోతే గణేశ 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 అనుకోండి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండస్వర్పకర్ణో హేరంబస్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నిజాయతే. ఈ నామములు చాలా గొప్పవి. ఈ గణేశ నామాలని భక్తి శ్రద్ధలతో చెప్పుకుని అప్పుడు సంకల్పపూర్వకంగా స్నానం చేస్తే పవిత్ర గంగానదీ స్నానం చేసిన ఫలితం వస్తుంది. అందున కాశీ గంగలో స్నానం చేసిన మహాఫలితం వస్తుంది. ఈ నామాలు, ఈ 16 నామాలు పఠేత్ అంటే చదివిన, శృణుయాత్తపి అంటే విన్నప్పటికీ, విన్నా పర్వాలేదు లేదా చదివినా పర్వాలేదు, ఈ ఇద్దరికీ కూడా సకల విఘ్నాలు తొలగిపోతాయి. అందులో చూడండి, షోడశ ఏతాని నామాని, ఏతాని నామాని, ఈ నామములను ఎన్నున్నాయవి, షోడశ 16, షోడశ ఏతాని, షోడశేతానన్నమాట. యహ ఎవడు పఠేత్ చదువుతాడు, శృణుయాదపి లేక వింటాడు, అటువంటి వాడికి ఉన్నాడే వాడుకున్న సకల విఘ్నములు తొలగిపోతాడు. అందులో ఎప్పుడెప్పుడుట విద్యారంభే, విద్య ఆరంభించేటప్పుడు, ఏదైనా ఒక కొత్త విద్య నేర్చుకునేటప్పుడు ఈ నామాలు చదువుకోండి. వివాహేచ వివాహ సమయంలో కూడా, పెళ్ళి సమయమునందు, పెళ్లి సమయంలో ఈ నామాలు తలుచుకుంటే ఆ పెళ్ళికి వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి. ప్రవేశి ఎక్కడికైనా వెడుతున్నప్పుడు, ముఖ్యంగా గృహాలలోకి అడుగు పెడుతున్నప్పుడు, గృహప్రవేశ సమయంలో అన్నమాట, నిర్గమే మళ్ళీ ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు, ఇంటి లోపలికి అడుగు పెట్టేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు, సంగ్రామే యుద్ధములయందు, సర్వకార్యేషు అన్ని కార్యములయందు ఈ నామములను భక్తితో చదివినా లేక విన్నా ఆ విన్నవానికి తస్సి అతనికి విఘ్న నజాయితే, విఘ్నం ఉండదన్నమాట. అందుకని విఘ్నములను తొలగించుకోవడం కోసం ఈ నామాలు భక్తి శ్రద్ధలతో చదవాలి లేక వినాలి. ఈరోజు శ్రీ మహావిష్ణువుని లేక పరమేశ్వరుని లేక అమ్మవారిని ఎవరైనా సరే తులసీదళములతో పూజించండి. 108 తులసీదళములతో పూజించగలిగితే మహాయోగజాతకులు అవుతారు. కుదరకపోతే ఎన్నో కొన్ని దళములతో పూజించండి. శివుడికి తులసీదళం ఏమిటని మళ్ళీ అనవసరపు పిచ్చి ప్రశ్న వేయక్కర్లా. చాలామందికి చెప్పాను, మహానుభావులు అడగరు, కొంతమంది కావాలని కొంటితనంతో లేక అజ్ఞానంతో ఇటువంటి విషయాలను ధిక్కరిస్తున్నారు. ఇటు శివుడికి అటు కేశవుడికి కూడా తులసీదళములు చాలా ఇష్టం. అవి ప్రామాణికంగా దాదాపు అన్ని పురాణములలో చెప్పాడు వేదవ్యాస మహర్షి. వ్యాసుడు చెప్పిన దాన్ని కూడా వినము అన్నవారి సంగతి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కనుక నిశ్చింతగా ఈ దళములతో పూజించండి. శివ పూజ గురించి రుద్ర సంహిత ప్రారంభంలోనే చెప్పారండి, అద్భుతంగా చెప్పారు తులసీదళ పూజ గురించి. విజయేశ్వర సంహితలో కూడా చెప్పారు. నేను దేవీ భాగవతాన్ని అనువాదం చేశాను, అది మొదటి భాగం వచ్చింది, రెండో భాగం రాబోతోంది. అలాగే శివపురాణం కూడా విజయేశ్వర సంహిత, రుద్ర సంహితలో ఉన్నటువంటి సతీఖండం వరకు కూడా ముద్రణ అయిపోయింది. ఆ విషయం వాడు చెప్పాలి మీకు. శివపురాణం మొదటి భాగం తేట తెలుగులో అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాను. సజ్జ ఫలితం అంటే వెంటనే ఫలితం ఇచ్చే పురాణం అది, అది కూడా సులభ శైలిలో రచించాను. అది కొనుక్కోండి, ఇంట్లో పెట్టుకోండి, చదువుకోండి, తర్వాత పూజించుకోండి, అన్ని శుభాలే కలుగుతాయి. అందులో ఈ విషయాలన్నీ వచ్చాయి. శివుడికి ఏ ఏ ధాన్యాలతో అభిషేకం చేయాలి, ఏ దళములతో పూజిస్తే ఫలితం ఏమిటి, ఏవి చేయకూడదు, ఇవన్నీ అందులో చాలా స్పష్టముగా చెప్పబడ్డాయి. తులసీ దళాల పూజ వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. ఈరోజు కుదిరితే ఖర్జూర ఫలాలు, ఎండిపోయిన ఖర్జూరాలు ఉంటాయి, శుష్క ఖర్జూరాలు, ఆ ఫలాలని నివేదనగా పెట్టండి. మీరు కూడా ఒక పండు ప్రసాదంగా సేకరించండి. రాత్రివేళ శివరూపం ధ్యానం చేసుకోవాలట. 24వ దినమున రాత్రి కాసేపు కళ్ళు మూసుకొని శివుణ్ణి ధ్యానం చేయండి. మనస్సులో వీలుంటే శివరూపాన్ని దర్శించుకోండి. మహాద్భుత దివ్య ఫలితం వస్తుంది. ఇక చంద్రుడికి నక్షత్రాలకి ఈరోజు నమస్కారం చేయండి. నక్తము అనే పేరుతో ఉపవాసం ఉండేటటువంటి పుణ్యాత్ములంతా ఇటు నక్షత్ర దర్శనం, చంద్ర దర్శనం చేసుకుని భోజనం చేయండి. ఒకవేళ ఏ కారణము చేతనైనా ఆకాశం మేఘచ్ఛన్నమైపోతే, అంటే మేఘములు ఆకాశాన్ని ఆవరించి చంద్రుణ్ణి నక్షత్రాలను మనం చూడలేని స్థితిలో ఉంటే, అప్పుడు 7:30 గంటలు దాటగానే భోజనం చేయవచ్చు. అది కూడా ఆకాశంకే చూస్తే నక్షత్ర దర్శనం చేసినట్టే, చంద్ర దర్శనం చేసినట్టే. మేఘచ్ఛన్నంతు దుర్దినం, దుర్దినము అంటే కేవలం చెడ్డ రోజుని కాదు, ఆకాశమంతా మేఘావృతమై పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు కనబడకపోతే ఆ దినమును దుర్దినము అంటారు. వీలుంటే అమరకోశం చదువుకుంటే తెలుస్తుంది. మేఘచ్ఛన్నంతు దుర్దినం, మేఘముల చేత ఆవరింపబడి ఆకాశం ఉండడం వల్ల సూర్యచంద్రుడు కనబడకపోవటమే దుర్దినం. అటువంటి రోజున సమయం చూసుకుని 7:30-8 గంటలకు భోజనం చేయొచ్చు. ఏం చేస్తాం, మన దురదృష్టం కనపడలేదు కనుక ఆ సమయంలో, ప్రకృతి మన చేతిలో ఉండదు కనుక ఆ సమయంలో ఆకాశం కేసోసారి చూసి భగవద్ దర్శనం చేసుకున్నాము. ఆకాశమే భగవంతుడు అనుకోండి. ఆకాశంలోనే ఉన్న దేవతలందరినీ మనస్ఫూర్తిగా ఒకసారి స్మరించుకోండి. మీ కార్యక్రమాలు చేయండి. ఈరోజు అర్హత కలిగిన వారికి సాలగ్రామం దానం చేయండి దక్షిణతో. అది వైకుంఠ ప్రాప్తి కలిగిస్తుంది. సాలగ్రామ దానం వల్ల తప్పక వైకుంఠం పొందుతాడు ఎవడు, ఇచ్చినవాడు. ఇచ్చినవాడే కాదు, పుచ్చుకున్నవాడు కూడా. ఇటు ఇచ్చుకున్నవాడు పుచ్చుకున్నవాడు కూడా వైకుంఠం పొందడానికి పనికొచ్చే దానం సాలగ్రామ దానం. సాలగ్రామం సాక్షాత్తు విష్ణు స్వరూపం. ఆ విషయం మీకు దేవీ భాగవతంలో చెప్పారు. తులసీదేవి శాపాన్ని కావాలని సేకరించి శ్రీమన్నారాయణుడు గండకీ నదిలో తన శరీరం విడిచిపెట్టి సాలగ్రామం అనేటటువంటి శిలగా మారిపోయాడు. సాధారణంగా దానం ఇచ్చినవాడికి పుణ్యం, పుచ్చుకున్నవాడికి ఉండదు. కానీ ఒక్క సాలగ్రామం దగ్గరికి వచ్చేసరికి ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడు కూడా పొందుతాడు అండి శుభాన్ని. కన్యాదానం లాంటిది అనమాట ఇది కూడా. భూదానం కూడా అటువంటిదేట. అందుకే భూదానం గురించి చెబుతూ భాగవతం అష్టమ స్కంధంలో క్షితిదానమిచ్చున తడును అతి కాంక్ష పరిగ్రహించున తడును దురితచ్యుతులై శతవర్షంబులు శతమఖలోకమున క్రీడ సలుపు దురెలమిన్. భూదానం చేసుకున్నవాడు, ఆ భూమిని సంతోషంతో దానముగా పుచ్చుకున్నవాడు, అంటే ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడు ఇద్దరూ కూడా 100 దివ్య సంవత్సరముల పాటు సకల పాపముల నుండి విముక్తి పొంది స్వర్గసుఖాలు పొందుతారు, ఇంద్రలోకాన్ని పొందుతారని భాగవతం అష్టమస్కంధంలో వామన రూపంలో ఉన్న విష్ణువు చెప్పాడంటే భూదానం ఎంత గొప్పదో ఆలోచించండి. అందుకే ఈరోజు కుదిరితే అంతో ఎంతో భూదానం కూడా చేసుకోండి. ఎంత మన శక్తిని బట్టి చేసుకోవటమే. ఒక అడుగు దానం ఇచ్చుకోండి, ఒక గజానికి కుదిరితే ఇచ్చుకోండి. ఏమండి మీరు ఎక్కడో కొంటున్నారట ఒక గజం, ఇదిగో గజానికి ఇస్తున్నానండి, ఎంతో లాభం అది. ఈరోజే ఇవ్వాలి కాబట్టి ఈరోజు ఆ వ్యక్తి ఎదురుగుండలేకపోతే సంకల్పం చేసుకోండి. ఇంట్లో ఆయన ఎప్పుడు దొరికితే అప్పుడు ఇచ్చేయండి. ఎప్పుడైనా సంకల్పం చెప్పుకుని, అంటే ఈ పూట దానం చేస్తున్నామని చెప్పుకుని ఆ తర్వాత దానం చేసుకోవచ్చు. అది పద్ధతి అన్నమాట. ఇక బియ్యము, కూరగాయలు, ఉప్పులు, పప్పులు, మిరపకాయలు ఇవన్నీ స్వయంపాకంగా విస్తరాకుల్లో పెట్టి లేదా ఒక సంచిలో పెట్టి విస్తరాకులతో పాటు ఒక తులసీదళం కూడా పెట్టి కుదిరితే బిల్వపత్రం కూడా పెట్టి అప్పుడు మీ ఓపికను బట్టి బంగారమో వెండో ఏమీ లేకపోతే దక్షిణో పెట్టి దానం చేయండి. ఈ దానం దక్షిణతో కూడిన దానం భూలోకంలో దారిద్ర్యం లేకుండా చేస్తుంది, ఆనందం ప్రసాదిస్తుంది, ఆయువు ప్రసాదిస్తుంది, ఆరోగ్యం ప్రసాదిస్తుంది, కుటుంబ వృద్ధినిస్తుంది. భూమండల దానంతో సమానంటండోయ్. ఒక మహానుభావుడికి ఈరోజు ఇందాక చెప్పినట్టుగా ఈ స్వయంపాకాదులు అవి దానం చేస్తే అది భూమండలమంతా దానం చేసిన మహాఫలితం ఇస్తుంది. అది కూడా మధ్యాహ్నం పూట కథ వినేసి సాయంత్రం దానం చేస్తే ఎక్కువ ఫలితం అంట. ఉదయం కంటే సాయంత్ర దానం ఎక్కువ ఫలితం. ఎందుకని కథ వింటారు కదా మధ్యాహ్నం, ఎప్పుడో పొద్దున్నే కథ వినలేరు చాలామంది. అందుకని ఏ మధ్యాహ్నం వింటారా, విన్న తర్వాత చేస్తే ఎక్కువ ఫలితం అన్నమాట. ఈరోజు వినవలసినటువంటి పురాణ కథ ఏమిటి? అంబరీషోపాఖ్యానం వినాలి. అది కూడా అంబరీషుడి కథ పూర్తిగా వినేయకూడదట ఈ పూట. ఈ పూట కార్తీక పురాణ అంటే వినకూడదని కాదు, ఎంతవరకు వినాలో అంతవరకు విని మర్నాడు మిగతా కథ వినాలి. కార్తీక మాసంలో ఈ కథ భాగాల కింద వినాలి. ఒకవేళ మొత్తం వినేసినా మొత్తం చదివినా మళ్ళీ మర్నాడు మిగతా భాగం కూడా వినవలసింది. 25వ రోజు వినవలసింది, 25వ రోజు వినవలసింది, 24వ రోజు మాత్రం అంబరీషుడు దుర్వాసుని భోజనానికి పిలవటం, దుర్వాసుడు ఆలస్యం చేయటం, అంబరీషుడిని కథాశ్రవణం చేయిస్తున్నటువంటి పుణ్యాత్ములైన పురోహితులు ధైర్యం చెప్పి మంచినీళ్ళు మాత్రం తాగమని చెప్పడం వరకు వినాలన్నమాట. ఆ కథ ఈ పూట మనం ముచ్చటించుకుందాం. పరమ పవిత్రమైన వంశంలో, నాభాగ వంశంలో జన్మించిన పుణ్యాత్ముడు అంబరీషుడు. నభగుడు అని పూర్వకాలంలో ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన చాలా గొప్ప వంశస్థుడు. ఆయన సూర్యవంశస్థులు వీళ్ళంతా కూడా, ఇక్ష్వాకు వంశస్థులు వీళ్ళంతా. అందులో నభగుడి కుమారుడే ఈ మహాత్ముడైనటువంటి అంబరీషుడు. అంబరీషుడు పుట్టుకతో హరిభక్తి పొందినవాడు. కొంతమంది జన్మతః హరిభక్తి పొందుతారు, అది వారి పూర్వజన్మ సుకృతం. కడుపులో ఉన్నప్పుడే హరినామస్మరణం చేసిన ప్రహ్లాదుడిలాగే అంబరీషుడు కూడా చాలా గొప్పవాడు. ఈ మహారాజు గారు ఏకాదశి నాడు తప్పక ఉపవాసం ఉండేవాడు. ప్రతి ఏకాదశి వ్రతము చేశాడు. ఆ ఉపవాసం చేసినంతకాలం హరిని అర్చించేవాడు. ద్వాదశి ఘడియలు దాటకుండా హరిని అర్చించి అన్నదానము చేసి మహానుభావులకి అప్పుడు ద్వాదశి ఘడియల్లో భోజనం చేసేవాడు. ఈ వ్రతము ఏనాడు విడిచిపెట్టను అని కఠోర నియమం పెట్టుకున్న మహానుభావుడు ఆయన. ద్వాదశి పారాయణం చేయటం ఉందే, పారణ చేయటం ఉందే, పారణమానాలుండయి. పారాయణం అంటే చదవడం, పారణం అంటే ఏదైనా తినడం తాగడం. ద్వాదశి ఘడియలు దాటకుండా పారణము చేస్తే అటువంటి పుణ్యాత్ముడికి హరి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. చాలా కాలం చేశాడు ఆయన. ఏకపత్ని వ్రతుడు ఆయన, ధర్మాత్ముడు ఆయన. ఆయన అనునిత్యము లేచి భక్తితో శ్రీహరిని అర్చించేవాడు. తులసీదళాలతో, బిల్వపత్రాలతో, పద్మములతో, కలుగులతో అర్చించేవాడు. చందనం అరగదీసి పూసేవాడు. ఏకాదశి వచ్చిందంటే విష్ణువుని భక్తితో పూజించాక ఉపవాసం ఉండేవాడు. హరికథలు తాను చెప్పేవాడు, వినేవాడు. హరినామస్మరణం నిరంతరం చేసేవాడు. నిత్యం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరీ మంత్రం జపించకుండా ఏ పని చేసేవాడు కాదు. ఆయన భక్తికి మెచ్చుకుని భగవంతుడు శ్రీహరి, నీ రాజ్య రక్షణ భారం నాది అని పలికి తన చక్రాన్ని రక్షణగా పంపాడు. శ్రీ మహావిష్ణువంతటి వాడు స్వయముగా తన చక్రాన్ని, సుదర్శన చక్రాన్ని ఆయన రక్షణకి పంపాడంటే ఆయన ఎటువంటి భక్తుడో ఆలోచించండి. ఆ చక్రం ఆయన పూజామందిరంలో ఉండేది. రోజు పూజామందిరంలో ఆ చక్రాన్ని కూడా పూజించేవాడు. ఆయన పూజామందిరంలో పెట్టుకుని చక్రాన్ని భక్తితో విష్ణువుని పూజించినట్టే పూజించేవాడు. ఆ చక్రం కూడా విష్ణు స్వరూపమే, విష్ణువు యొక్క అనుగ్రహంతో పుట్టినది. ఇలా చాలా కాలం వ్రతం జరిగింది. ఎప్పుడూ వ్రత నియమం ఉల్లంఘించని ఆ మహారాజు గారికి ఒకనాడు పరీక్ష వచ్చింది. కార్తీక మాసం వచ్చింది హఠాత్తుగా. ఏకాదశి నాడు ఆయన భక్తితో ఉపవాసం ఉన్నాడు. పొరుతుటే లేచి సంకల్పపూర్వకంగా స్నానం చెప్పుకుని అత్యంత భక్తి శ్రద్ధలతోటి యమునా స్నానం చేసుకుని అనంతరం శ్రీహరిని పూజించాడు. ఆ రోజంతా హరినామస్మరణ చేశాడు. ఆ హరిని భక్తి శ్రద్ధలతో కీర్తించాడు, గానం చేశాడు. ఆయన పాడుతూ ఉంటే రాళ్ళు కరిగేవట. మానవ మాత్రంలో మనకు ఆ శక్తి లేకపోవచ్చు, అయినా భక్తితో మనం పాడుకుంటున్నాం. ఈ విధంగా ఏకాదశి ఉపవాసం పూర్తయింది. ఇక ద్వాదశి వచ్చింది. ద్వాదశి నాడు యమునా స్నానం చేశాడు. ఈ పూట ఏ మహానుభావుడికి అన్నం పెట్టి భోంచేద్దామా అని చూస్తూ ఉంటే ఆయన పూర్వజన్మ సుకృతం వల్ల లేక భగవత్ పరీక్షయో దుర్వాసుడు వచ్చాడు. అత్రి మహర్షికి అనసూయకి రుద్రాంశతో పుట్టిన దుర్వాసుడు రాగానే ఆయన పాదాలకి నమస్కరించి, మహాత్మా, నా పూర్వజన్మ సుకృత పరిపాకం వల్ల సాక్షాత్తు విష్ణుస్వరూపుడివే నువ్వు వచ్చావు, నీవు పుట్టింది రుద్రాంశతో, కానీ ఈ పూట నా దగ్గరికి రావడం వల్ల హరివి తొందరగా స్నానం చేసి వస్తే ఈ ద్వాదశి ఘడియల్లో నీకెంత అన్నం పెట్టి భోజనం పెట్టి ఆ ప్రసాదాన్ని నేను తింటాను, నువ్వు తినగా గిన్నెలో మిగిలిపోయిన అన్నం మేము తింటాం. ఎప్పుడైనా మనం వండుకున్న అన్నాన్ని కొంత వడ్డించాక ఆ గిన్నెలో మిగిలిపోయే ఆహార పదార్థాలు మనం తింటే అతిథులకి విష్ణుస్వరూపులకి ద్వాదశి నాడు పెట్టి మనం తింటే అది మహాపుణ్యం, ఆ మిగిలిన అన్నం ప్రసాదంతో సమానం. అందుకే ఆ పూట గురువులకి ఇంత అన్నం పెట్టేవారండి పూర్వం. సరే ఇలా చెప్పగానే మహానుభావుడు సంతోషించాడు. దుర్వాసుడు, నేను ఇప్పుడు యమునా నదికి వెడుతున్నానన్నాడు. యమునా నదికి వెళ్ళాడు, హాయిగా స్నానం చేశాడు. ఆయన స్నానం చేసి హరిజపంలో పడిపోయి ఈ ద్వాదశి ఘడియల విషయం మర్చిపోయాడు, ఎప్పటికీ రాడు. మరి కొద్దిసేపట్లో ద్వాదశి దాటిపోతోంది, త్రయోదశి వస్తుంది. అలా ద్వాదశి ఘడియలు దాటిపోయి త్రయోదశి వచ్చిందంటే ఈ ఏకాదశి ఉపవాసం ఉన్నవాడు ఆ ఘడియలు దాటేలోపు అన్నము తినకపోతే, ఏదో ఒకటి తినకపోతే ఉపవాస వ్రతమంతా వ్యర్థమైపోతుంది, అది పరమదోషమట. హరి అనుగ్రహం పోయి ఆగ్రహం పొందుతారట జీవులు. అందుకని తప్పనిసరిగా ఘడియల్లోపు ఏదో ఒకటి తినాలి. ఎలా, అతిథిని పిలిచాం, ఆయన రాకుండా అన్నం తింటే మహాపాపం. ఒక అతిథిని ఇంటికి పిలిచి అన్నం పెడతామని చెప్పి ఆయన వచ్చేలోపు ఆయనకి పెట్టకుండా మనం తింటే అది మహాపాపం. ఆ తిన్న అన్నం రక్తపు కూడుతో సమానం, అటువంటి వాడు పిశాచ జన్మెత్తాడు. కాబట్టి తినడానికి లేదు, తినకుండా ఉంటే వ్రతం వ్యర్థమైపోతుంది. ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఆయన తల పట్టుకుని, అదృష్టవశాత్తు పండితులైన పురోహితులు అక్కడ ఉన్నారు కనుక, మహాత్ములు ఉన్నారు కనుక, ఆ బ్రాహ్మణోత్తముల్ని పిలిచి వారికి నమస్కరించి, మహానుభావులారా, అతిథి దుర్వాసుడు రాలేదు కానీ ద్వాదశి ఘడియలు దాటిపోతున్నాయి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, ఇన్నాళ్లుగా నేను ఆచరిస్తున్న ద్వాదశీ వ్రతం అంతా వ్యర్థమైపోతుంది, ఒక మంచి ఉపాయం చెప్పండి, సూక్ష్మ ఉపాయం, వ్రతభంగం కాని ఉపాయం చెప్పండి అనగా, అప్పుడు వాళ్ళు అన్నారు, మహారాజా మంచి ప్రశ్న వేసావు, మేము సమాధానం చెబుతున్నాం విను. కుడుచుటయును కాదు, కుడువకుంటయు కాదు, సలిల భక్షణంబు సమ్మతంబు. తినడము కాదు, తినకుండా ఉండడము కాదు, ఇన్ని మంచినీళ్ళు తాగడం శాస్త్ర సమ్మతం. అంటే చేతిలోకి మంచినీళ్ళు తీసుకుని ఓం కేశవాయ స్వాహ అని తులసీదళంతో పాటు లోపలికి తాగేస్తే ఈ తాగడం వల్ల ద్వాదశి ఘడియలు దాటకుండా ఆహారం తీసుకున్న పుణ్యము వస్తుంది. అలాగని నీళ్లు కాబట్టి అది తినడం కాదు, భోజనం చేసినట్టు అవ్వదు. అతిథిని పిలిచి అతనికి పెట్టకుండా అన్నం తిన్న పాపం రాదు, ద్వాదశి ఘడియలు దాటిపోకుండా అన్నం తిన్న పుణ్యము వస్తుంది. కాబట్టి సలిల భక్షణం సమ్మతమని పెద్దలు చెప్పారు, నీళ్లు తాగి తులసీ తీర్థం తీసుకున్నారట. అమ్మయ్య అనుకున్నాడు ఆయన, ఇది మంచి ఉపాయం అనుకున్నాడు. అప్పుడు తులసీదళం వేసిన నీరు ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని మూడు సార్లు తాగాడు. ఇదన్నమాట 24వ రోజు వినవలసిన కథ. ఇక్కడి వరకు వినాలి, ఆ తర్వాత ఈ అంబరీషుడి దగ్గర చరిత్ర 25వ రోజు వినాలన్నమాట. ఈ విధంగా కథ వినండి. కథ వింటున్నప్పుడు లేక చదువుకుంటున్నప్పుడు చేతులు అక్షతలు పట్టుకుని ఈ అక్షతలు విష్ణు పాదాల దగ్గర వేసి ఆ అక్షతలు శిరస్సును చల్లుకోండి. ప్రారంభంలో చెప్పినట్టుగా ఇవాళ గణేశ నామాలు చదువుకోండి, అలాగే రుద్రుణ్ణి పూజించండి, విష్ణువుని తులసి దళాలతో పూజించండి, దానాలు చేసుకుంటే ఆ దానాల వల్ల సకల శుభాలు కలుగుతాయి.